లోపాముద్ర సాక్షాత్తు అమ్మవారు. అగస్త్యుడు శివుడే. ఎన్నో యాత్రలు చేసిన వాళ్ళు, పూజ్యులు, శక్తులు కలవారు, కాశీలో ఏళ్ల తరబడి ఉన్నవారు. వారిని కూడా పరీక్షించి అమ్మ అనుజ్ఞ తీసుకుని కూర్చోబెట్టి అప్పుడు ఈ సహస్రనామాన్ని హయగ్రీవుడు ఇచ్చాడు. అటువంటిది ఇప్పుడు ఈ కలియుగంలో ఇంటింట చదివేస్తున్నాం కదా. పద్మాకర్ గారు ఉపన్యాసంలో చెప్పేస్తున్నారు, ఇంకొక ఆయన చెప్పేస్తున్నాడు, ఈయనకంటే ముందో వెనకో ఎవడో ఒకడు చెబుతూనే ఉన్నాడు. ఆడవాళ్ళు చదువుతున్నారు, మగవాళ్ళు చదువుతున్నారు, చదవచ్చా చదవకూడదా, దానికి హయగ్రీవుడే చెప్పాడు. కలియుగంలో నాకు నమ్మకం ఉన్నది అనుకున్నంత మాత్రం చేతనే ఈ స్తోత్రం ఇచ్చేయచ్చునట. ఇంక వేరే దీనికి ఏం పరీక్ష అక్కర్లేదు. అందుకే కలియుగం వాళ్ళు అదృష్టవంతులం. కృతయుగంలో ఇన్ని పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఏ పరీక్ష అక్కర్లా. మీరు కనుక నా దగ్గరకు వచ్చి మేము లలితా సహస్రనామం కావాలని కోరుతున్నాం, మాకు నమ్మకం ఉంది అని ఒక్క ముక్క అంటే ఇచ్చేయచ్చునట. డిక్లరేషన్ అంట అది. తిరుపతికి వెళ్ళినవాడు నాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ రాసిస్తే వాడిని దర్శనానికి పంపుతారు. అలా సంతకం పెట్టకుండా దొంగ పెరుగులు కిరస్థానంగాలు వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. వాళ్ళ అహంకారంతో అధికార మతంతో, కానీ వాళ్ళకు నియమం ఉంది. అక్కడ ఒక పత్రం రాసివ్వాలి, ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ హిందూ రిలిజియన్ అనేదో పెట్టాలి. ఆ మాత్రానికి వాడు దర్శనం పొందగలుగుతున్నాడు అవునా. అలాగే సహస్రనామం కలియుగంలో ఎవరైనా చదవాలి అనుకుంటే వాళ్ళు అనాల్సిన వాటి బట్టి, మాకు అమ్మ మీద నమ్మకం ఉన్నది, ఈ సహస్రనామం చదవాలనుకుంటున్నాం అంటే ఇక వారికి నేను ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు, అందరూ ఇవ్వచ్చు. స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు, ఎవరైనా చేయవచ్చును. ఆ మాటే ఉత్తర పీఠికలో చెప్పారు. ఆడవాళ్ళు చదివితే ఎన్ని లాభాలు చెప్పలా, విధవ చదివితే ఇంకెప్పుడు ఏ జన్మలో వైధవ్యం పొందదట. పెళ్ళి కానివాడు చదివితే పెళ్ళి పొందుతాడు, వాడికి పెళ్ళవుతుంది. అంటే జీవితంలో ఒక్కసారినే చెప్పేది. ఇక తర్వాత పిల్లలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు మాకు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే 40 రోజుల పాటు నవనీతం ప్రదద్యాత్తు, తాజా ఆవు వెన్న అమ్మవారికి నివేదన చెయ్యాలి. అమ్మవారి విగ్రహమో పటమో పెట్టుకొని ఇంత వెన్న పూస నైవేద్యం పెట్టి ఆ తదనంతరం ఈ సహస్రనామం చదివి ఆపై ఈ వెన్న పూసని ఈ భార్య భర్త తప్ప ఇంకోటికి పెట్టకూడదు. మళ్ళీ ఎవరికి పెడితే వాళ్ళ వల్ల సంతానం వస్తుంది, అందుకనే బయటవాడికి పెట్టకూడదని ఒక శాస్త్రం. ఈ దంపతులు ఇద్దరు తినాలి. అలా ఒక 40 రోజులు చేస్తే పుత్రలోభం భవే ధ్రువం, గ్యారంటీగా పుత్రుడు పుట్టి తీరుతాడు. మళ్ళీ అనుమానం, 40 రోజుల్లో మధ్యలో ఒకవేళ బయట ఉంటేనో, అప్పుడు స్త్రీలు 4 రోజులు ఆపేసి 5వ రోజు నుంచి మళ్ళీ కొనసాగించవచ్చును. ఈ వెన్నపూస భర్తగారి ఇంట్లో భర్తకు పెట్టాలి, ఆయన గారి ఇంటికి రాకుండా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో ఉంటే భార్య ఒక్కతే తినవచ్చును. ఇక్కడ ఎంత తినగలిగితే అంతే పెట్టాలట, పారేయకూడదు అన్న. కొంతమందికి వెనపడదు కదా, ఆయిల్ ఫుడ్ పడదండి అన్నవాళ్ళు ఉంటారు కర్మయోగం వల్ల. అలాంటి వాళ్ళు ఆయిల్ ఏంటి, వెన్నపూసకి ఆయిల్ ఏంటి, శుభ్రంగా ఇంత వెన్నపూస ఎదురుకుండా పెట్టుకుని మళ్ళీ నాలుగతో నాకి శుభ్రంగా నడిస్తే ఆరోగ్యం వస్తుంది. వెన్న దొరక్క కానీ మా చిన్నప్పుడు వెన్న తిన్నాం కాబట్టి నున్నగా ఉన్నాం, తిన్నగా మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి మంచి ఆవు వెన్న పెట్టాలి, అది కూడా తాజాగా అప్పటికప్పుడు తీసిన వెన్నే పెట్టాలి. ఏ రోజుకి ఆ రోజు తీయాలి. 40 రోజులకి సరిపడా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అందులోంచి కొంచెం తీసుకుని తినచ్చా అండి అంటే అప్పుడు నీకు ఇవ్వవలసిన ఫలితం ఇవ్వనంటుందమ్మ. ఎప్పటికప్పుడు మెత్తగా ఉన్న వెన్న పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టగానే అది గడ్డగట్టేస్తుంది కదండి, ఆ దిక్కుమాలను గడ్డగట్టేసిన వెన్న తింటే మన శరీరంలో నుంచి నున్నగా ఉన్నవాడు ఎందుకు పడతాడు, దున్నలాంటి వాడు పడతాడు. కానీ అందుకని నవనీతం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తాజాగా పెట్టాలి. ఇంత చెబితే కానీ అర్థం కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఎదురుగుండా ఉన్నవాడికి అర్థం కాదేమో అని సామాన్యుని కింద భావించి చెప్పాలట, తప్పదు. మరి ఏం చేస్తాం మరి, ఎందుకంటే కొందరు అలా అడిగిన వాళ్ళు ఉన్నారు, 40 రోజులు అని వదిలేసి అనుకోండి, మరి బయట ఉంటేనో అని ఒకళ్ళు అడుగుతారు. అదయ్యాక ఒకళ్ళు ఏమంటారు, వెన్న కోసం ఏడాదికి సరిపడా తీసి పెట్టుకోవచ్చు అని ఒకళ్ళు, సగం తిని పక్కవాడికి పెట్టచ్చా అని ఒకళ్ళు, కొంత చీమలకి పెట్టచ్చా అని ఒకళ్ళు, ఉత్తి వెన్న తినలేమండి పంచదార కలుపుకు తినొచ్చా అని ఒక ఆవిడ అడిగింది. అసలు మీరు అక్కడ పంచదార పేరెత్తారా, మరి ఇంకా పంచదార ఎందుకు కలుపుతాము, పంచదార కలుపుకోవచ్చా లేకపోతే దీన్ని అట్లు వేసుకు తినొచ్చా, ఎన్ని ప్రశ్నలు అనుకుంటారండి బాబు. నిజంగా నేను నాకు తలప్రాణం తోకలేదు కానీ ఉండింటే తోకొచ్చేది. చాలా విచిత్రంగా ఉంటారు మరి ధర్మ సందేహాల్లో. అందులో లైవ్లో అయితే పోనీ వదిలేసేస్తారు కానీ ఎదురుగుండా దొరికామా? నిజంగా ఎన్ని ప్రశ్నలు అంటే ఒక ఆవిడ ఏమన్నా చూసిన చపాతి అంటే ఇష్టం అంటే పొద్దున్నే వేడివేడి చపాతీలు ఈ నైవేద్యం పెట్టిన వెన్న వేసుకు తినేయచ్చా? పచ్చడిలో వేసుకు తినచ్చా? పచ్చడిలో వేసుకు తినడం ఎలా ఉన్నా నన్ను పచ్చడి పచ్చడి చేస్తున్నారు ఈ ప్రశ్నలతో. కాబట్టి అది ఏం కాదు, డైరెక్ట్గా ఓ చెంచాలోనో ఓ చిన్న వెండి గిన్నెలోనో పెట్టుకున్న వెన్న, మళ్ళీ వెండి గిన్నె అంటే వెండి గిన్నె లేకపోతే బట్టి గిన్నెలోనే పెట్టుకోండి, ఏదో గిన్నెలో పెట్టండి బాబు, పెట్టి దానిని మాత్రమే తినాలి, అందులో ఏమీ కలపకూడదు, కల్తీ సెల్తీ పనికిరాదు, డైరెక్ట్ వెన్నే తినాలి. అది నీవు ఎంత తినగలవో అంతే నివేదన చెయ్యి. నీవు తినచ్చు, నీ భర్తకి పెట్టచ్చు, ఇంకెవ్వరికి పెట్టరాదు, ఇన్ని నియమాలు చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ అందరం పారాయణ చేసుకోవచ్చు, ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితం పొందవచ్చు. అసలు ఏ కోరిక లేకుండా నిష్కాముడి లేక నిష్కాముడాలి స్త్రీ కానీ పురుషుడు కానీ భక్తితో దీనిని పారాయణ చేస్తే అప్పుడు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొంది ఏది అమ్మ మనకి ఇవ్వాలో అది ఇచ్చి మనల్ని పట్టుకుపోతుంది కనుక శాశ్వతంగా అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిపోగలుగుతాం. ఇది దృష్టిలో పెట్టుకునే అగస్త్యునికి అప్పుడు ఆయన ఈ సహస్రనామం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సహస్రనామం విన్న తర్వాత అగస్త్యునికి అనుమానం వచ్చింది. చాలా అద్భుతం ఇవి, కానీ ఇందులో కథలు కనపడుతున్నాయి ప్రతి నామంలో. అందులో చిదగ్నికొండ సంభూత అంటావు, ఈ చిదగ్నికొండం నుంచి ఎప్పుడు పుట్టింది? దేవకార్య సముజ్జత అని ఉంది ఒక నామం. ఈ దేవకార్యం అంటే ఏమిటి? భండాసురుడు అనే మాట చాలాసార్లు వచ్చింది, వాడెవడు? ఆ భండాసురుడిని సంహరించడానికి అమ్మవారు ఎందుకు వచ్చింది? విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అంటావు, ఈ విశుక్రుడెవడు? వాణ్ణి వారాహీదేవి ఎలా చంపింది? విషంగుడు అంటే ఎవడు? మహాగణేశుడు విఘ్న యంత్రాలను ధ్వంసం చేశాడు అన్నది, ఆ మహాగణేశుడు అంటే ఈ గణేశుడేనా కాదా? ఇవన్నీ అనుమానాలేగా. ఈ అనుమానాలు అగస్త్యుడు మన కోసం అడిగాడండోయ్, ఆయనకి ఏం అనుమానం లేదు. నాకు చాలాసార్లు ఈ అనుమానం వచ్చే నేను బాగా చదవగా చదవగా అగస్త్యుడికి లోపాముద్రకి వచ్చిన అనుమానాలు కాబట్టి అవి వాళ్ళు అది వింటూ ఉంటేనే వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి. పైగా చెప్పేది హయగ్రీవుడు కదా, హయగ్రీవుడు ఏదైనా నామం చెబుతూ ఉంటే ఆ నామం కథ అంతా వాళ్ళ కళ్ళ ముందు ఒక స్క్రీన్ మీద కనబడినట్టు కనబడుతుంది. భండాసురుడు అనగానే ఆ భండాసురుడు పుట్టడం వాడిని చంపడం అన్నీ కనబడతాయి. సంపత్కరి అంటే ఏమిటో తెలిసిపోతుంది. ఏమంటే మీకు అనుమానం రావాలి కదా, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. సంపత్కరి అన్నాడు కదా, కరి అని ఈకారాంతం పెట్టారేంటి? ఒక్కసారి ఈ చిన్న ప్రశ్నకి సమాధానం కావాల. సంపత్కరి సమారూఢ అన్నారు, ఏమంటే సంస్కృత మాస్టారు కరి అని ఎందుకు అన్నారు? కొంచెం తెలియడం కోసం ఉంటాను ఈ పదం. స్త్రీలింగంలో కరి అన్నది ఉంటుందా? మరి కరిణి అనాలి కదా, కరి శబ్దం ఉంది, అది స్త్రీలింగంలో కరిణి అవ్వాలనా? అక్కడ ఉంది టెక్నిక్. కరి అనే శబ్దం నకారాంత పుల్లింగ శబ్దం. ఏమిటి కరి అంటే? కరిణ్ అనమాట. అప్పుడు అది ప్రథమావిభక్తిలో కరీ కరిణౌ కరిణ, ఇకారాంత పుల్లింగం కాదు. అందువల్ల ఇలాంటి శబ్దాలు కొంతమంది నన్ను అడిగారు, సంపత్కరి అంటే తెలియక స్త్రీలింగం అనుకుంటున్నారు. అసలు సంస్కృతంలో స్త్రీలింగం అయితే కరిణి అని ఉండాలి, కరిణీకరోచ్యత. కరిణ్ అనే శబ్దము కరిణి, గుణిన్ శబ్దం గుణి గుణినవు గుణిన, జ్ఞాని జ్ఞానినవు జ్ఞానిన, అలాగే కరీ కరిణవు కరిణ, అది ఇకారాంతమే. కానీ నపూంసకలింగ శబ్దం మామూలు ఇకారాంత కదండి, నకారాంత పుల్లింగ శబ్దం. నకారాంత పుల్లింగ శబ్దంలో దీర్ఘం ఉంటుందన్నమాట. ఇలాంటి శబ్దములు కొన్ని భ్రమ కలిగిస్తాయి, ఇవి కొంచెం తెలుసుకోండి. అలాగే శానాని అని పిలుస్తారు ఎవరిని? కుమారస్వామిని. శానాని అంటే స్త్రీలింగం అనే భ్రమ కలుగుతుంది వారికి, ఈకారాంత పుల్లింగ శబ్దం అది. అమ్మో ఈ భాష ఎంత కష్టమో తెలుసు, అందుకే వాటిని అటు ఇటు ఇటు అటు సమన్వయం చేసుకుని వాటి గురించి చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ అగస్త్యుడికి కాబట్టి తెలుసు, అందుకే అగస్త్యుడు వినేశాక తర్వాత ఏమన్నాడు తెలుసిన? ప్రభు, ఈ అద్భుతమైనటువంటి నామములలో ఎన్నో కథలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి, అవి సామాన్య ప్రజలకు అంత తేలిగ్గా అర్థం కావు. కాబట్టి ఈ సహస్రనామం వెనకాల ఉన్న అమ్మవారి చరిత్ర, ఆవిడ అవతారం, ఆవిడ గాథలు నాకు సంపూర్ణముగా చెప్పి నన్ను అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు ఈ బ్రహ్మాండ పురాణంలో వరుసగా అధ్యాయాల్లో 10వ అధ్యాయం నుంచి, ఉత్తర భాగంలో 10వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి అగస్త్యునకు హయగ్రీవుడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాను విను, ఈ సహస్రనామం ఎందుకు అవతరించవలసి వచ్చింది, ఈ సహస్రనామ ఆవిర్భావం వరకు ఉన్న కథలేమిటో శ్రద్ధగా చెబుతారు. విను, విన్నంత మాత్రం చేతనే సంసారమనే సముద్రమును తరించగలుగుతావు. ఒకప్పుడు మహానుభావుడు దుర్వాసుడు అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాడు. అమ్మవారిని భక్తితో పూజించాడు. పూజించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని కొంతమంది అప్సరసలు పారిజాత పుష్పాల మాలతో పూజించారు. ఇలాంటి పువ్వులు పారిజాత పుష్పాలు ఉంటాయే, ఈ పువ్వులతో దండ తయారు చేసి స్వామివారికి ఇచ్చారు. స్వామివారికి మాలంటే చాలా ఇష్టం, అది మెడలో వేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే స్వామి తన మెడలో ఉన్న దండ ఆయన మెడలో వేసాడండి. భగవంతుడి మెడలో ఉన్న దండ మన మెడలో వేస్తే శేషమాల అంటాం దానిని. అలా శేషమాల ధరించడం చాలా అదృష్టం. ఎప్పుడైనా శ్రీమన్నారాయణుని ఆలయానికి వెడితే అది రామాలయమైనా కృష్ణాలయమైనా లక్ష్మీనారాయణాలయమైన హయగ్రీవాలయమైన అటువంటి తోటకు వెళ్ళినప్పుడు అర్చక స్వామి పువ్వు ఇవ్వగానే ఆ పువ్వు తల మీద పెట్టుకోవాలి ఒకసారి, మీకు దొరికిందంటే చాలు. అలాగే అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాం, ఏ సంపెంగ పువ్వు ఇచ్చారు అప్పుడు దాన్ని శిరస్సును ధరించి ఆనందంగా ఇంటికి వెడితే మనకున్న అపజయాలన్నీ తొలగిపోతాయి. అలాంటి పువ్వులు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ఎవరైనా నా దగ్గర ఆ సమయంలో ఉంటే నేను ఒకసారి తల మీద పెట్టుకుని ఇస్తాను. తద్వారా అటు మాతృశేషం ఇటు గురుశేషం. ఇక పుష్పం ధరించడం పరమ పుణ్యమట. పూర్వం అలా ధరించేవారు. అదే శివుడి పుష్పం అయితే నందీశ్వరుడి మీద పెట్టాలి. అది నందీశ్వరుడికి శివుడిచ్చిన వరం, ఆయనే దాన్ని భరించగలడు. ఆ శక్తిని ఎవరం భరించలేము. అదే విష్ణోహుమాల, విష్ణువు యొక్క మాల ఏది లభతి, ఒకవేళ లభించినట్టయితే వెంటనే శిరసి గృహీత్వ తలయందు ధరించి అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి. స్వామివారు స్వయంగా మెడలో వేయగానే ఆనందంతో కళ్ళ కత్తుకుని దాన్ని తీసుకున్నాడు. ఇవాళ నేను ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు దుర్వాసుడు. అహో భాగ్యమహో సర్వం, ఆహా ఎంత భాగ్యం ఈ పూట. శ్రీమన్నారాయణుని దర్శనానికి వెళ్ళడం ఏమిటి, ఆయన సంపూర్తిగా నన్ను దగ్గరికి పిలిచి ప్రేమతో స్వీకరించి నా నమస్కారాలు అందుకోవడం ఏమిటి. మనం దండం పెట్టినా ఆయన స్వీకరించాలని లేదు కదా, నమస్కరించగానే ఆ నమస్కారం కూడా పుచ్చుకున్నాడు, స్వీకరించాడు. ఆ తర్వాత నా మెడలో శేషమాల వేశాడు అని ఆ మాల కళ్ళకు అద్దుకుంటూ హరినామస్మరణం చేసుకుంటూ బయలుదేరాడు. హరినారాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ గోవింద, పావన నామ గోవింద, పాప విరామ గోవింద, నారాయణ హరి గోవింద, హరినారాయణ గోవింద, హరి గోవింద, గోవింద హరి గోవింద అని గోవింద స్మరణ చేసుకుంటూ దానిని శిరస్సును పెట్టుకుని పులకించిపోతూ వస్తున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కి అక్కడికి వచ్చాడు. ఇంద్రుడు ఈ మధ్యకాలంలో బాగా దురహంకారానికి గురైపోయాట. ఏం డబ్బండి నాకు తెగొచ్చి పడిపోతుంది అనుకున్నాడు. ఈ పిచ్చాడు ఈ డబ్బంతా శాశ్వతం అనుకున్నాడు. ధనము, కీర్తి, యవ్వనం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన చెడు కలిగిస్తాయి. అన్నీ ఉంటే ఇక ఆ వ్యక్తిని పట్టుకోలేము మనం. ఏకైకమప్యనర్థంచ, ఒక్కొక్కటి ఒక్కొక్క అనర్థం కలిగిస్తాయి. బాగా డబ్బు ఎక్కువైపోతే పిచ్చి వేషాలు వేస్తారు. బాగా మంచి నవయౌవనంలో ఉన్నావా, నా అందం వేరని వేషాలు వెలేసేసి లేకపోతే పువ్వులు కొప్పులు తిప్పుకుంటూ తెగతిరిగేస్తారు. ఇక కీర్తి పెరిగిపోతే లెక్కే లేదు, నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు. ఈ వీటితో పాటు పదవి కూడా వచ్చిందా, ఇక చెప్పేయక్కర్లేదు. ఇవన్నీ ప్రస్తుతం ఇంద్రుడిలో పెరిగిపోయాయి. రాక్షసులు లేరు, పేడంతా పోయింది, స్వర్గసింహాసనం వచ్చింది, మంచి పరాక్రమం కలిగిన వాడు, భోగాలు ఉన్నాయి. మామూలు పదవ, ఇంద్ర పదవది, త్రిభువనములను పరిపాలించగలుగుతున్నాడు. స్వర్గం, మర్త్యలోకం, పాతాళలోకం అన్నీ ఆయనవే. దాంతో పరమ దురహంకారంతో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో దుర్వాసుడు కనపడగానే, ఏం దుర్వాస మహర్షి బాగున్నారా అన్నాడు. ఇలా చెయ్యెత్తి ఏది రెండు చేతులు తోడి వినయంగా నమస్కారం కూడా చేయలేదు. హౌడుయుడు అన్నాడు అనమాట. గురువు గారు కనపడితే హౌడుయుడు అవడం ఏంటి, డూడు బసంలాగా వినయంగా నమస్కరించక అలా పలకరించగానే దుర్వాసుడు దీవించి ఇదిగో ఎందరా అని తన శిరస్సు మీద ఉన్న విష్ణువు యొక్క నిర్మాల్యం అతని చేతిలో పెట్టాడు. నిజంగా దండ దొరికిందంటే ఎంత అదృష్టం అండి. విష్ణువేమో దుర్వాసుడికి ఇచ్చాడు. దుర్వాసుడు ఒక సద్గురుడు, ఆయన ధరించిన మాల ఇంద్రుడి చేతిలోకి రాగానే ఇంద్రుడు కళ్ళకద్దుకుని వెళ్ళో వేసుకుంటే వాడి జాతకం మారిపోయేది. ఇప్పుడు చేయకపోవడం వల్ల కూడా జాతకం మారిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంకో రకంగా మారింది. కాకపోతే ఈ దండ ఎలా ఎలా చూసి, ఏమిటో ఈ ఋషుల పెచ్చ, పూలదండ పట్టుకొచ్చి నా వెళ్ళో వారేస్తున్నాడు, వీడు ఎవడో చేతికి ఇచ్చాడు అని దాన్ని తీసుకెళ్ళి ఏనుగు వెడ మీద వేసేశాడు. అలాగ ఆ క్షణమే ఆ ఏనుగు తల ధగ ధగ వెలిగిపోయింది, మహాకాంతివంతమైపోయింది ఆ ఏనుగు. ఆ ఏనుగు వెంటనే వీడి కిందకు తోసి కింద పారేసి అదృశ్యమైపోయింది. దాంతో దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది, పళ్ళు పటపట కొరికాడు. ఓరి దురాత్మ, మూర్ఖుడా, ఎంత పని చేసావు, పరమ పవిత్రమైన విష్ణు నిర్మాల్యాన్ని ఏనుగు మెడ మీద వేసావా, నీకిదే నా శాపం. నువ్వు ఏనుగు మెడ మీద వేసావు కదా ఆ పూలమాల, ఆ ఏనుగు తల భవిష్యత్తులో విఘ్నేశ్వరుడికి శిరస్సు అయి జగత్ పూజ పొందుతుంది, ఇక మీదట ప్రపంచంలో అందరి పూజలు అందుకుంటుంది. ఆ ఏనుగు తల వినాయకుడికి చేరుతుంది, అందరి ప్రథమ పూజలు అందుకుంటుంది. ఇక నువ్వు దిక్కుమాలిన వాడు అయిపోతావు, నేనిచ్చిన ఈ మాలని నిర్లక్ష్యం చేసిన నీవు సర్వనాశనం అయిపోతావు, నీ సామ్రాజ్యం, నీ లక్ష్మి, విష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి, ఇవన్నీ సముద్రం పాలైపోతాయి అని చెప్పించేశాడు. వెంటనే ఏనుగు మాయమైపోయి కింద పడ్డాడు ఆయన. ఇప్పుడు మొత్తం ఆయన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ పోయి కుళ్ళు కొట్లు వచ్చేసాయి, చింకి కొట్లు వచ్చాయి, క్షణంలో కటిక దరిద్రుడు అయిపోయాడు, భిక్షుక చరిత్రలో భిక్షుకుళ్ళు అయిపోయాడు, నిమేష మాత్రలో రష్మి పోయింది, ముష్టాడు అయిపోయాడు. ఎంతండి సంపదలు, ఎంత అతి క్షణికం. కళ్ళు మూసి తెరిచేలోపు మన కళ్ళ ముందు ఎంతోమంది చూసాం కదా, ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు సంపాదిస్తాడు, కోట్లు కోట్లు సంపాదించిన వాడు నిమిషాల్లో పనికి మాలవాడైపోతాడు. ది కింగ్ అండ్ ది పాపర్ అని ఒక కథ అందుకే రాశారు. ఆ క్షణంలోనే రాజు, ఆ క్షణంలోనే పేదవాడైపోతాడు. ఎప్పుడు ఎవడు పేదవాడవుతాడో, ఎప్పుడు ఎవడు సంపద కలిగిన వాడు అవుతాడో తెలియదు. నాకు చాలా ఇష్టం బలిజేపల్లి మహానుభావులు లక్ష్మీకాంత గారు బలిజేపల్లి వారు రాశారండి. ఏ నాటకంలో రాశారు, హరిశ్చంద్ర నాటకంలో రాశారు. ఒక గొప్ప పద్యం హరిశ్చంద్ర నాటకం, బలిజేపల్లి వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన అన్నమాట. ఎన్ని గొప్ప పద్యాలు అందులో పద్యం ఇది. స్థిరమయీ, ఇది శ్లోకం కోసమ పద్యం, అందుకని మళ్ళీ చెప్తున్నారు. కొంతమంది అజ్ఞానంతో శ్లోకం అనుకుంటారు, శ్లోకం వేరు పద్యం వేరు. స్థిరమయీ సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికి ఏ సరికే పాటు విధిల్చనో విధి, అవశ్య ప్రాప్యము అద్దాని నెవ్వరు తప్పించదరు, ఉన్నవాడనని గర్వం వేరికిం కాదు, కింకరుడే రాజగు రాజ కింకరుడగు కాలానుకూలంబుగా. ఈ సంపదలు ఎప్పుడూ స్థిరంగా మన వెంట రావు. ఒకే విధంగా ఎప్పుడు ఉంటే ఎలా ఉంటాయి సంపద అంటే, కేవలం డబ్బునే కాదు, యవ్వన సంపద కూడా. ఒకప్పుడు మాంచి యవ్వనం అనేటటువంటి సంపదతో టీవీగా తిరిగినటువంటి వాడి వాళ్ళ చదివిన పడిపోట్లా, ధనం కూడా పోయిన వాళ్ళు లేరు. ఏలూరులో ఎంతోమంది చూశాను నేను, కోట్లతో మంచి అంబాసిడర్ కార్లు ఆ కారులో తిరిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు రిక్షాల్లోనూ కాలినడకన ఆటోలోనూ తిరగవలసి వస్తుంది, ఆటో కూడా లేకుండా ప్లేట్ తిరగబడిపోయిన కాలినడకన పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎలా మారిపోతుందో పరిస్థితి చెప్పలేము. కారణం ఏమిటంటే అది మన చేతిలో లేదు కనుక. అందువల్ల స్థిరంగా సంపదలు ఎప్పుడూ ఒక వెంట రావు. ఎప్పుడు ఎవరికి భగవంతుడు ఏ రాత రాశాడో ఆ రాతను ఎవ్వరూ తప్పించలేరు. అది పొంది తీరాలి, అవశ్య ప్రాప్యం అంటే పొంది తీరాలి. వాడికి ఆ రాత రాసినప్పుడు ఆ రాత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అనుభవిస్తాడనమాట. దీనికి ఉదాహరణ చెబుతాను మీకు, కింకరుడు రాజు, రాజు కింకరుడు అవుతాడు, ఇది కాలప్రభావం, ఎవడు ఎవడిని తప్పించలేడనే. ఒకసారి మాకు శిష్యుడు ఉండేవాడు చాలా కాలం క్రితం, అంటే నాకు కాదు మా నాన్నగారికి, నాన్నకు కూడా కొంచెం చదువుకున్నా, మా నాన్నగారికి ప్రధాన శిష్యుడు వాడు, మూర్ఖుడు మొండిబాబుడు వాగేవాడు. వాడు ఓ రోజున ఏమన్నాడు తెలిసిన, ఏంటండి అసవాడు దేవుడు దేవుడు అంటారు గురుగారు, ఏదో పాఠం చెప్పొచ్చు కానీ దేవుడు గురించి చెప్పకండి, ఏం చేస్తాడు దేవుడు, నువ్వు వద్దంటే ఏమైనా చేయగలడా, ఏం చేయగలడు, నేను అన్నం తిన్ను అంటాను, తినవు తినిపించుకొని వస్తాను అన్నాడు. వారి పిచ్చాడా, నీకు యోగం ఉంటే అడవిలో ఉన్న నీకు తిండి వస్తారా, యోగం లేకపోతే ఇంట్లో ఎదురుగుండా తిండున్నా తిండి నీకు ఎక్కదరా అంటే ఏం చేస్తాడో చూస్తాను, నేను రేపంతా ఏం తినకుండా ఉపవాసం ఉంటాను, నీ దేవుడు ఎలా తినిపిస్తాడో చూస్తాను అన్నాడు వాడు. అయితే ఓ పని చెయ్యి, ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాక్కో, తినకుండా ఉండి చూద్దాం, నీకు తిండి వస్తుందో లేదో చూద్దాం అన్నారు నాన్నగారు. నాన్నగారి మీద పట్టుదల కొద్ది వాడు ఏం చేశాడు, వాడు ఒక పొలం ఉంది అక్కడ, ఒక 10 ఎకరాల పొలం, ఆ గణపురంలో సువర్ణేశ్వర స్వామి గుడి పక్కన నుంచి వెళ్ళాలన్నమాట. ఆ రోజుల్లో పొలాలకి అంటే డొంక రూట్లే కదండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ మరీ డీప్ ఫామ్స్ అన్నమాట. ఆ పొలాల్లో చాలా చివరికి వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది, కొమ్మలు కొమ్మలు బాగా పెరిగిపోయినటువంటి మామిడి చెట్టు అనుకుంటాను. ఆ చెట్టుకు పై కొమ్మలో కూర్చున్నాడు వాడు, పై కొమ్మన కూర్చుని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు నాకు ఎవడ తిండి పట్టుకొస్తాడు, ఈ మూలకి ఎవడు రాడు కదా, మా అమ్మ నాన్నకి నేను కనపడను, పని వాళ్ళకి కనపడను, దర్జాగా ఇక్కడ కూర్చుంటాను, సాయంత్రం దాకా మార్చుకుని పొట్ట అప్పుడు ఇంటికి కడతాను, ఈ చలపతిరావు మేస్టారి నన్ను ఏం చేస్తారో చూస్తాను, ఇది మా నాన్నగారి మీద పట్టుదల, ఈ మేస్టార్ ఏం చేస్తారో చూస్తాను, ఆ మేస్టార్ ఉపాసించి అమ్మవారు ఏం చేస్తుందో చూస్తాను అని కూర్చున్నాడు. కడుపు కరకరలాడింది రెండు వాడికి, వాడికి రోజు గంట గంటకి తినడం అలవాటు పైగా, ఉప్మాలు ఇడ్లీలు ఇవే కాక ఎండు చేపలు ఎండ్రీలు ఏంటండి అనేవి తినేవాడు వాడు. సరే చెట్టు మీద కూర్చున్నాడు, 10:00 11:00 అయ్యింది, నీరసం వస్తున్నా సరే చచ్చినా తినకూడదు కదా అందుకని అలా కూర్చున్నాడు. తిందామన్నా అక్కడ లేదు, ఎందుకంటే ఆ పొలంలోకి ఎవడు రాడు, అంత దూరంగా వెళ్ళిపోయాడు వాడు. మా ఇంటి దగ్గర నుంచి కనీసం 10 మైళ్ళు లోపలికి వెళ్ళాడు అనమాట పొలాల్లోకి. ఆ చెట్టు దగ్గరికి వెడితే ఎవడు వాడికి కనపడ్డు, వాడు ఎవడికి కనపడ్డు, వాడికి అందరూ కనపడతారులేండి పైన వచ్చి, వాడు మనకు కనపడ్డు, అంత జాగ్రత్త పొదలో కూర్చున్నాడు. ఇంతలో కొంతమంది రైతులు ఆ పూట వాళ్ళకేదో గ్రామదేవత ఉత్సవాలు ఉంటాయట, ఆ ఉత్సవాల కోసమని అక్కడికి వచ్చారు. ఈ చెట్టు పక్కనే గ్రామదేవత విగ్రహం ఉంది, ఆ గ్రామదేవతకు నైవేద్యాలు ఇచ్చుకొచ్చారు. ఏమిటి అంబలి ఏదో రకరకాల పదార్థాలు, రైతులు చేసే ఫంక్షన్స్ కదా, ఇంతంత అట్లు చపాతీలు పాయసాలు గంజి కూడా తెచ్చారు, మరి విచిత్రం, ఇవన్నీ మొత్తమే తీసుకొచ్చారు. తీసుకొచ్చి కొండలు పళ్ళేలు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. వీడున్న చెట్టుకి సరిగ్గా ఒక పక్కన ఓ 2 చెట్లు పక్కన అనమాట, అక్కడ చెట్టు కింద అమ్మవారు ఉందని వీడికి తెలియదు. ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టాక వీళ్ళు తిందాం అనుకునే సమయానికి ట్రాక్టర్ వచ్చిందో తొందరగా రండి అని అక్కడెక్కడి నుంచో దూరంగా వాళ్ళ వాడు పిలిచాడు, వెంటనే 5 నిమిషాలు రావాలి అనగానే వచ్చాక తిందాలి అన్నాలు అని వీళ్ళంతా ఈ మొత్తం నైవేద్యాలు కొండలను ఇక్కడ వదిలేసి ఆ ట్రాక్టర్ కోసం పరిగెత్తారు. పాప వాళ్ళు ఎప్పుడో 4 ఇంటికి వస్తాను వాడు, ఈ లోపు రాదు, ఇవేమి 11 టైం 11 పొలం పనులు చూసుకున్నాక సాయంత్రం వద్దాంలే, ఇక్కడికి ఎవడొస్తాడులే ఇక్కడ ఎవడలేనే పైగా కొండల మీద మూతలు కూడా పెట్టుకుని వెళ్ళిపోయారు. నిజంగా కూడా అక్కడికి ఎవరు రారు, మాట వరుస కూడా ఒక జీవి రాదు, అందుకే అంత ధైర్యంగా వాళ్ళు అవి వదిలేసిపోయారు. మా ఊళ్ళో 2 దొంగలు ఉన్నారండి, వాళ్ళు పరమ కటిక వాళ్ళు, క్రూరులు. ఆ 1-2 హత్యలు కూడా చేశారని వాళ్ళ గురించి పుకారు ఉండేది. వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారట, ఈ విషయం వాళ్ళకి తెలిసింది, పోలీసులు మన కోసం ఎదుగుతున్నారని పారిపోయి పొలంలోకి వచ్చారు వాళ్ళు. పొలంలోకి వచ్చి మలమల మాడిపోయారు తిండి లేక. అప్పటికి 2 రోజులుగా పొలంలో అక్కడెక్కడ దాక్కుంటూ ఎవరికి దొరకకుండా తిరుగుతూ ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద పడుకుని, ఒరే పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకుంటూ నానాయాత్ర పడి ఇక్కడికి వచ్చామరా, తిండి లేక చచ్చిపోతున్నారా, ఈ దిక్మాల పోలీసులు ఎప్పుడిపోతారా అని తిట్టుకుంటారు వాళ్ళు. సరిగ్గా వాళ్ళకి ఈ చెట్టు దగ్గర కొండలు కనబడ్డాయి. ఆ కొండ దొరకగానే లొట్టలు వేసుకుంటూ వచ్చారు, కొండ పోత తీశారు, బూరెలు గారెలు దద్వాజనం చేపల పులుసులు ఓటేట్లేదు, అమ్మవారికి బలిలు కూడా ఇస్తారు కదా అలాంటివి కూడా పెట్టేశారు అక్కడ అనుకుని వాళ్ళు తిందాం అనుకుంటుంటే ఇద్దరిలో ఒకటికి అనుమానం వచ్చింది, ఇది పోలీసులు పన్నాగం అయ్యి ఉంటుంది, ఈ పొలంలో ఎక్కడ మనుషులు మసలని మారుమూల కొండలు ఏమిటి పదార్థాలు ఏమిటి, కొంపదీసి మనల్ని పట్టుకోవడానికి పోలీసులు ఇందులో ఏమైనా విషం కలిపారేమో, ఇది తింటూ చచ్చిపోతామేమో, మనం హత్యలు కూడా చేసామని తెలిసింది కాబట్టి మన చంపడానికి ఇందులో ఏదో కలిపారనిపించింది వాళ్ళకి. అప్పుడు రెండోవాడు అన్నాడు, ఇది నిజమేగా కొట్టరేరోయ్, లేకపోతే ఇక్కడికి పదార్థాలు ఎందుకు వస్తాయి, ఇందులో ఏదో కలిపి ఉంటారు, అయితే ఇందులో విషం ఉంటుంది అది తింటే చచ్చిపోతాం, లేదా మత్తు మందు ఉంటుంది అది తింటే మనం కళ్ళు తిరిగి పడిపోతాం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు. బహుశా నా అనుమానం ఇక్కడ ఎక్కడో సిబిసిఐ వాళ్ళో లేకపోతే పోలీసులో ఈ చెట్టులో ఎక్కడో దాక్కుని ఉన్నారేమో, వాడి సంగతి ఏమిటో చూద్దామని అటు ఇటు చూస్తే మామిడి కొమ్మల నుంచి వాడు నక్కినెక్కి చూస్తూ కనబడ్డాడు వీడు మా నాన్నగారి శిష్యుడు.
ఇలా నక్కి నక్క కొమ్మల్లో చూస్తుంటే ఓ వరి దుర్మార్గుడా, మేము అనుకున్నామరా కిందకి దిగుతావా పొడిచేయమంటావా అని చేతిలో బల్లెం ఎత్తేటవాడు. వీడు హడిలిపోయి దిగాడు. ఏరా, నువ్వు పోలీసులు పంపినటువంటి గోడచారువు కదరా, మమ్మల్ని పట్టుకోవడానికి ఈ అన్నంలో విషం కలుపుతావా, ఆ విషంతో నిన్నే చంపుతావరా, నువ్వు తినరా అంటే నేను తిన్నాను నేను తిన్నాను అని అడిగాడు. ఎందుకంటే వీడు ఉపవాసం ఉంటానని సవాల్ చేశాడు కదా. అనగానే వీళ్ళకి అనుమానం పెరిగిపోయేది, ఈ దుర్మార్గుడు నిజంగానే తిన్నంటున్నాడంటే ఇందులో విషం ఉంది అని బలాత్కారంగా ఒకడేం చేసేవాడు, వాడు నోరు పెగలు తీసి ఒక నోట్లో ఇంత రొట్టి పెట్టాడు. రొట్టి చచ్చినట్టు తిన్నాడు, తిన్నాక బాగుందని మొత్తం తినేసాడు. ఎలాగో రొట్టి తిన్నాక అంత తింటే ఉండి అంతేంటి ఏమిటి, వాడు తిన్నాక వాడికి ఏం అవ్వకపోయాక అయితే వీడికి ఏమవ్వలేదని వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వీడు ఏం చేశారు, ఎందుకు ఇక్కడ దాక్కున్నావు అసలు ఇవన్నీ ఎందుకు పెట్టామంటే వాడు ఏదో చెబితే కాకమ్మ కవ్వాలని నమ్మమన్నారు వాళ్ళు. ఈలోపు పొలం రైతులు పరిగెత్తుకొచ్చారు, ఈ దొంగలు దొరికారు. అప్పుడు వాడు ఆ దొంగలను కట్టించేసి, ఆహా మా గురువు గారు చెప్పిన మాట నిజం, అడవిలో ఉన్నా వచ్చే యోగం ఉంటే వస్తుంది, ఉపవాసం ఉంటాను అని గురువు గారి దగ్గర బస్తీవే సవాలని సవాలు చేసి వచ్చిన నాకు నోట్లో రొట్టె పెట్టి వీళ్ళు బలాత్కారంగా అన్నం పెట్టించారు, ఇది కదా పరమేశ్వరుడు యొక్క సంకల్పం అని పూర్తిగా మారిపోయాడండి. ఇప్పుడున్నాడు చెప్పొచ్చేది అది, గణపురంలో వాడు ఉన్నాడు. ఇప్పుడైతే కనపడితే చిన్న గురువు గారు అని నాకు దండం పెడతాడు, నాకంటే భక్తుడైపోయాడు. కనిపించిన గుడికి చెట్టుకి పుట్టకి అంటే ఎంత మారిపోయాడో చూడండి. అందువల్ల ఏంటంటే, కింకరుడే రాజగు రాజకింకరుడగున్ కాలానుకూలంబుగా, అది అవశ్యప్రాప్తి అంట, దాన్ని పొంది తీరుతాం. అద్దాని ఎవ్వరు తప్పింతురు, ఎవరు తప్పించగలరండి దానికి ఉదాహరణ వాడే, నాకంటే ఒక్క 10 ఏళ్ళు పెద్దవాడు అంతే తేడా. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు ఒక యోగం ఉంటుందని ఎవడు తప్పించాడు, ఎవడు దరిద్రుడు అవుతాడు, ఎవడు ధనవంతుడు అవుతాడు, ఎవడు విద్యావంతుడు అవుతాడు, ఎవడు కాడో ఏం చెప్పగలుగుతాం. మనడి దాకా ఉద్యోగం చేసుకుంటున్నాయని హఠాత్తు ఉపన్యాసాల్లోకి వెళ్ళి కీర్తి పొందిన వాళ్ళు లేరు. బాగా పౌరాణికుడు అనుకున్నవాడు ఎందుకు హఠాత్తుగా డామని పడిపోయిన వాళ్ళు లేరు. మంచి కవిత్వం రాస్తున్నవాడు హఠాత్తుగా కవిత్వం పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు కవిత్వం రాదనుకున్న వాళ్ళకి వచ్చింది ఉన్నది. ఇది భగవంతుని యొక్క లీల అన్నమాట. అందువల్లే మనం దేనికి పట్టించుకోకుండా నిరంతరం అత్యంత జాగరూకులమై ఉండాలి, భగవంతుడి భక్తితో ప్రార్థించాలి. ఇంద్రుడు చేసిన పిచ్చి పని, దుర్వాసుడిచ్చిన దివ్యమాలని నిర్లక్ష్యం చేయటం, దానివల్ల ఒక్క క్షణకాలంలో కటిక దరిద్రుడైపోయాడు. వెంటనే వచ్చి కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు, ఏడ్చేశాడు. దుర్వాసుడు పాదాలు పట్టుకుని, మహాత్మా మహర్షి నీవు కరుణామూర్తివి, గురువులు ఎన్ని తప్పులు చేసినా శిష్యుల్ని క్షమిస్తారట, నువ్వు కూడా మమ్మల్ని క్షమించు, తెలుసో తెలియకో అపరాధం చేశాను. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా మయా, నా చేత వేలాది అపరాధములు అహర్నిశం పగలు రాత్రి చెయ్యబడ్డాయి. అంటే పగలు రాత్రి కూడా అపరాధాలు చేస్తూనే ఉంటాం, డే అండ్ నైట్ అనమాట. నిరంతరం మేము ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాం, అటువంటి మా అపరాధాలు క్షమించు అనగానే దుర్వాసుడు జాలిపడిపోయాడు. నాయన ఎంత పెద్ద పొరపాటు చేసావు, భయంకరమైన నా బ్రహ్మశాపానికి గురైపోయావు, నువ్వు నన్ను తిరస్కరించినా నేను పట్టించుకునేవాడిని కాను, కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నిర్మాల్యాన్ని తిరస్కరించావు, దాన్ని ఏనుగు మీద పారవేశావు, అందుకే నాకు కోపం వచ్చి నేను పీనుగు అయిపోవాలని చెప్పించాను. గురువులు తమని తిట్టినా తమని అవమానించినా తట్టుకుంటారు, కానీ భగవంతుడిని అవమానిస్తే మాత్రం వాడు తట్టుకోలేరు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, ఇప్పుడు నేను నిన్నేమీ చేయలేను, వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో. ఈ ప్రపంచంలో మహాపాతకాలకి ప్రాయశ్చిత్తం బ్రహ్మదేవుడే చెప్పగలడు అన్నాడు. అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో చాలా చర్చ నడిచింది. ఈ పాతకాలు అంటే ఏమిటి, పంచమహాపాతకాలు, వ్యసనాలు, ఉపపాతకాలు, ఈ పాతకాలన్నిటి గురించి దుర్వాసుడు వివరించాడు ఆయనకి. బ్రహ్మహత్య, స్త్రీహత్య, భ్రూణహత్య, మద్యపానం, బంగారం దొంగతనం చేయటం, ఈ దొంగతనాదులు దొంగతనం మొదలైనవి చేసినటువంటి వాళ్లతో స్నేహం చేయటం, ఇవన్నీ మహాపాపాలు. ఈ మహాపాతకాల కంటే కొంచెం తక్కువ ఉపపాతకాలు. ఇవి కాకుండా సప్తవ్యసనాలు ఉన్నాయి, ఈ సప్తవ్యసనాల వల్ల కూడా మహాపాపాలు వస్తాయి. అందులో ఒకటి వేశ్యాగమనం, రెండవది జోదం, మూడవది మద్యం. అసలు మద్యపానం విచ్చలవిడిగా చేసేవాడు ఎప్పటికీ ప్రాయశ్చిత్తం లేకుండా అయిపోతాడు. వాడిని ప్రాయశ్చిత్తం చేసి బాగు చేయాలంటే గంగాజలం ఒకటే, తాగుపోతాడు. కొంతకాలం అయ్యాక తాగుడు మానేశాక వాడు బాగుపడాలంటే వాడి చేత విడిచిపెట్టకుండా ఒక ఏడాది పాటు గంగాజలం తాగించాలని చేస్తాం. అప్పుడు వాడు బాగుపడతాడట. ఒక గంగాజలం తప్ప ఈ తాగుబోతాడికి ప్రాయశ్చిత్తం లేదన్నారు. అంటే గురువులు తలుచుకుంటే చేయొచ్చట. గురువులు తమ చేతిని తాగుబోతాడిని ఎత్తి మీద పెట్టి కొన్ని మంత్రాలను ఉచ్చరిస్తే వాడు నిరంతర గంగాజలము తాగిన పుణ్యము, నిరంతరం గంగానదిలో స్నానం చేసిన పుణ్యము పొంది అందులోంచి విముక్తుడవుతాడు. అది వేరే విషయం, అది అత్యావశ్యక స్థితిలో చేస్తారు. కానీ మళ్ళీ దానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ప్రతివాడు. అలాగే వెలది, జోదము, పానము, వేట. వేట మహావ్యసనం. ఆ వేట వల్ల ఎందరో దెబ్బతిన్నారు. జంతువుని అనవసరంగా వేటాడి చంపకూడదు. ఆ తర్వాత పలుకు ప్రల్లదనం, నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని తిట్టి వాడికి బాధ కలిగించకూడదు. మాట చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉండండి. మాట వల్లే తగవులాట వస్తుంది, మాట వల్లే మమత పెరుగుతుంది. అందుకే నేను కలకింకిణులు అనే పుస్తకంలో నా చిన్నప్పుడు పద్యం రాసిన చిన్న ఆట వెలదిలో వినుతశీల సద్మ వినుర పద్మ అనే మొగుటంతో 216 పద్యాలు రాశాను. ఎప్పుడో 86లో వినుతశీల సద్మ వినుర పద్మ. అందులో మాట మాట తగవులు ఆటగా మారును, మాట మాట ఎందే మమత పెరుగు, మాట మంచితనమే మనసు మంచితనము వినుతశీల సద్మ వినుర పద్మ. అద్భుతమైన నీతులు అందులో. ఆ పుస్తకం ఒకటి, సత్యసాయి సత్యతోటి ఇలాంటి పుస్తకాలు మళ్ళీ రీప్రింట్ చేయమని చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే అప్పుడే 86 అంటే 35 అయిపోయింది. చూసారా, అప్పుడు రాసిన పద్యాలు వరే ముచ్చట పద్యాలు అండి. చాలా ఇష్టమైన పద్యాలు అనమాట. అందులో రాసేవాడిని అనమాట నేను. అవి ఎందుకో ఆ టైంలో ఆ భావాలు వస్తే మళ్ళీ అలా రావాలంటే అంతలా రావన్నమాట. తండ్రి మీద తల్లి మీద ఎంతో భక్తి వాళ్ళకి అనుభవం ఇచ్చానమాట. అందులో కవిగబుట్టి కవిగ కాలంబు గడిపిన భావ మధుర కావ్య జీవితుండు, నాన్ృషి కవి అనదగు రసబ్రహ్మ, జనకు ఆత్మరూపు సన్ను తింతు అని ప్రారంభంలో మా నాన్నగారి గురించి పద్యం రాశాను. ఆత్మావై పుత్రనామాసి, తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. అందుకని జనకు ఆత్మరూపు సన్ను తింతు. నాకు మరొక రూపమైన మా నాన్నగారికి నమస్కారం చేస్తున్నాను. ఎంత ఊహ రావాలండి దానికి మరి ఆ రోజుల్లో వచ్చిన పదాలన్నమాట. అలాగే వేమన గారి మీద కూడా పద్యం రాశాను. ఎందుకంటే ఆయన విశ్వదాభిరామ వినురువేమ అన్నాడు, నేను వినుతశీల సత్మ వినుర పద్మ అన్నాను. కాబట్టి మాకు మొదట్లో అప్పుడు ఆదర్శం ఆయనే కదా. అందుకని ఒక్కనాడు వేమ యోగి ముంగల నిలిచి ఆటవెలది మరియు తేటగీతి, తేటగీతి పాట నాటవెలదికిచ్చి తనదు కవిత నాడు మరియు యోగి, నాటి నుండి వేమ నార్యు కవిత ఎందాడిపాడినట్టి ఆటవెలది తెలుగువారి ఎండ్ల వెలుగులు విరజిమ్మే అట్టి ఆటవెలది కంజలింతు అని ఆనాడు రాసిన పద్యాలు. కాబట్టి ఎందుకు చెప్తానంటే మాట ప్రల్లదనంతో ఉండకూడదు, ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇది 5వ వ్యసనం అన్నమాట. ఆ తర్వాత దండ పౌరుష్యం, అంటే ఎక్కువగా శిక్షించడం అసలు శిక్షించకుండా ఉండడం, ఇది మరొక వ్యసనం అన్నమాట. ఎవరైనా మహాపాపం చేస్తే ఆ దుర్మార్గుణ్ణి వెంటనే శిక్షించాలి. బాగా పాపాలు చేసిన వాళ్ళు కలియుగంలో శిక్షలు పొందరండో. పాపం ఏమి జరగని వాడు చిన్న పాపం చేసిన వాడిని తీసుకుని జైలు పెడతారు. ఓ రొట్టి దొంగతనం చేసిన వాడికి జైలు శిక్ష వేశారు తెలిసిన. పాపం వాడు తిండికి మాడిపోయి ఓ బ్రెడ్ ఎత్తుకుపోయాట. బ్రెడ్ ఎత్తుకుపోయినది వాడి త్రెడ్డ తెగింది, వాడికి తీసుకెళ్ళి జైల్లో పారేశారు. కానీ కోట్లు కోట్లు కొట్టేస్తున్నారు వీళ్ళ దంపలు తెగ. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి మాత్రం ఏమీ చేయరు. వాడు పైగా ఇంకా దర్జగా తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది కలియుగం యొక్క లక్షణం. దీన్ని ఏమంటారు, దండ పారుష్యం. పాపం శిక్ష తక్కువ వేయవలసిన చోట ఎక్కువ వేయటం, వెయ్యవలసిన వాడికి అసలు వెయ్యకపోవటం, ఇది కూడా ఒక వ్యసనం అంట. ఇది మహాపాపం అంటండి. సప్త వ్యసనాల్లో ఒకటి ఇది, ఘోర పాపం. అందుకే పరిపాలన చేసిన వాడు చచ్చాక నరకానికి పోతాడు. రాజ్యాంతే నరకం ధ్రువం. రాజ్యపాలన చేసిన వాడు చివరికి నరకానికి ఎందుకు పెడతాడంటే దుర్మార్గులకి శిక్ష వేయక పక్షపాతంతో వాడిని విడిచిపెట్టడం, లేదా అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం. ఈ పాపాలు చేసినటువంటి వాళ్ళు నరకానికి పోతారు. ఇక ఆ తర్వాతది చిట్ట చివరిది ఏమిటనమాట, అర్ధదూషణము. డబ్బుని పాడు చేయటం. అర్ధదూషణం అంటే సొమ్ముని వ్యర్థం చేయటం. అనగా నీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. బాగా డబ్బు ఉందండి, దాన్ని మంచి పనులకు వాడు. అంతేగాని సరదా కోసం ఓ 10 ల్యాప్టాప్లు, ఇన్నేమో ఐఫోన్లు, సెల్ ఫోన్లు ఇలా కొనేయటం పక్కన పారేయటం. కొన్ని ఏళ్లలో చూస్తే మతిపోతున్నాడు. పిల్లలకి ఎన్ని ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఎక్కడ చూసినా ల్యాప్టాప్లే. టీవీలు కొనేయటం, కార్లు కొనేయటం, చెత్త చెదారం కొనేయటం, ఆ చెత్త పోగేసుకోవడం, మార్కెటింగ్ పైగా అండం, ఓ వెళ్ళి కొని 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 భ్రష్టత పొందిస్తారు డబ్బుని. పోనీ మంచి పనికి ఇస్తాడా? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న గుడికి ఇమ్మన్నాడు కొంత, ఇలాంటి గుళ్ళకి ఇస్తే పవిత్ర కార్యక్రమాలు దొరుకుతాయి, దానికి రూపాయి ఇవ్వడం. చచ్చి చెడి గీకి గీకి పదో ఐదో వేస్తాడనమాట రహస్యంగా. మంచి పనులకు ఇవ్వరు, చెడ్డ పనులకు ఖర్చు పెడతారు. ధనమును అనవసరముగా ఖర్చు పెట్టుట, ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టకుండా ఉండుట, దానిని అర్ధదూషణము అంటారన్నమాట. పీనాశాడిగా ఉండకూడదు, అలాగని విపరీత వ్యయము చేయకూడదు. వేసవకాలం బజారుకు వెళ్ళాం, దాహం వేసి చచ్చిపోతోంది ప్రాణం. ఆ సమయంలో ఎదురుగుండా మంచి బొండాలు కనబడ్డాయి, వెంటనే 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలకి వస్తున్నాడు, 100 రూపాయలు అడిగించి ఓ బొండం కొట్టించుకుని అమ్మాయ అని ఈ పిండాన్ని బతికించుకోవాలి. అంతేగాని అమ్మ బాబోయ్ 100 రూపాయలు పెట్టి బొండం తాగడమే, ఇంటికి వెళ్ళాక మంచినీడు తాగుదాం అనుకుంటే ఈరోజు ఇంటికి వెళ్ళేలోపు నువ్వు వెళ్ళిపోతావు, నీ హంస లేచిపోతుంది. అప్పుడు చచ్చినట్టు ఓ బొండం తాగు, లేదా ఓ వాటర్ బాటిల్ కొనుక్కు తాగు. అలా తాకుండా రైల్లో గిలగిల నడిపిన వాళ్ళు ఉన్నారు, అందుకు చెబుతున్నాను నేను. కాశీ తీసుకెళ్ళేవాడిని కొంతమందిని, 2007 సంవత్సరంలో మాతో పాటు యజ్ఞానికి కొంతమందిని తీసుకెళ్ళాం. రామ 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 వాళ్ళు దారిలో అలా ఉండిపోవడమే, గురువుగారు వాటర్ బాటిల్స్ కొనిస్తేనే కొనుక్కు తాగుతాం లేక తాగు. చూసి చివరికి మా వేణి గారు జాలి పడిపోయి వీడు మంచిది దాకా చచ్చిపోతారేమో అని ఓ సీసా కొనిపెడితే గడగడ గడగడ సీసా మొత్తం తాగేసిందండి వాడు ఆవిడ. ఒక ఆవిడ సీసాడు వాటర్ తాగేంత దాహాన్ని అదుపులో పెట్టుకుంటుంది తప్ప కొనుక్కు తాగట్లా. పోనీ ఏం కర్మ, బోల్ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే ఏమిటి, వాళ్ళతో వెళ్ళాం కాబట్టి వాళ్లే ఖర్చు పెట్టాలి, మనకేమిటి సంబంధం అనుకోవడం అన్నమాట. నేను వేళకోళానికి చెప్పట్లా, అసత్యం అస్సలు ఆడడం ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను. వాళ్ళని తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని నేను అయోధ్య వెళ్ళాను. వెళ్ళగానే నేను ఎవరో తీసుకెళ్తే వెళ్ళాను కదా, అప్పుడున్న పొజిషన్లో మాకు బోల్ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే అయినా జాలిపడి ఖర్చు పెడుతూ ఉండేవాడు అనుకోండి. ఎంతలో మా ఆర్గనైజర్ ఏమన్నాడు తెలుసా, ఇక్కడ ఎవరి బిల్లు వాళ్లే ఇచ్చుకుని చపాతీలు ఆర్డర్ ఇచ్చుకుని తినండి అన్నాడు. వెంటనే నాతో కూడా వచ్చిన వాళ్ళు మాకు అస్సలు ఆకలి లేదండి ఏం తినమండి అని మంచి దాకా కూర్చున్నారు ఆ హోటల్లో. ఎదురుకుండా మేస్టర్ ఉన్నారు, అందుకే ఆయన నవ్వుతున్నారు, అదంతా చూశారు కనుక. ఆయన ఇక్కడ బాగా ఎరిగిన వాడు ఆయన ఒకడు ఉన్నాడు కనుక. నాకు వెంటనే జాలి వేసింది. వెంటనే నేను అన్నాను, అరే ఏమి తిరుపతి చచ్చిపోతారంటే, లేదు మేస్టరు మాకు ఆకలి ఇట్లేదు గురువుగారు అన్నారు. బిల్లు నేను ఇస్తాను తినండి అన్నాను. వెంటనే ఒకడు 6 చపాతీలు 7 పూరీలు, ఇదేమిట్రా ఇప్పటిదాకా ఆకలి లేదు అంటారు కదా అంటే ఇలా మూతి పెట్టి నిజం చెప్తానండి, 6 చపాతీలు 7 పూరీలు ఇడ్లీలు చెప్పేసి శుభ్రంగా తిన్నారు, 1000 రూపాయలు తడిపో ఇప్పుడు బిల్లు అయింది నాకు. అయితే ఎందుకని వాడు ప్రాణం నిలబెట్టాను, నాకు ఇప్పటికీ తృప్తి. అంటే నేను బిల్లు ఇస్తానంటేనేమో అంత ఆకలే, వాడు బిల్లు ఇచ్చుకోవాలంటేనేమో అసలు ఆకలి లేదు బిల్లు అంటారా? ఏం విచిత్రం అండి ఇది, ఇంత కర్మ ఏమిటిది? భగవంతుడు మనకి ఇచ్చిందాన్ని వేళకి తినడానికి కూడా ఉపయోగించకపోతే మనకి ఆ తిండి వల్ల ఆ ధనం వల్ల లాభం ఏమిటి? ఇది అర్ధదోషణం. అంటే తనకు అవసరమైనా ఖర్చు పెట్టకపోవుట, అనవసరమైన చోట ఖర్చు పెట్టుట, ఈ రెండు మహాపాపాలు. ఇప్పటికి ఎన్నయ్యే మీకనమాట, వెల్లది జోదంబు పానంబు వేట మాట ప్రల్లదనము దండపారుష్యంబు అర్ధదోషణము అను ఈ సప్తవ్యసనముల జోలికి వెళ్ళకూడదు. ఇది నేను చెప్పిన వాటే కాదు, తిక్కన గారి పద్యం ఇప్పుడే చదివింది, ఉద్యోగపురంలో కూడా చెబుతాడు. అంటే మహాభారతం కూడా ఈ రీతి చెప్పింది, మన పురాణములు చెప్పాయి. ఇటువంటి మహాపాతకములు చేసిన వాడిని ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని దుర్వాసుడు ఇంద్రుడికి చెప్పాడు. దుర్వాసుడు ఇంద్రుడికి చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటనమాట, ఈ వంకతో మనం విని మనం బాగుపడతామని అన్నమాట. సరే, ఇటువంటి అనేక దోషములు నువ్వు చాలా చేస్తున్నావు, ఈ అహంకారం నుంచి బయటపడు, వెళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు కోరు, ఆయనే చూసుకుంటాడు అని దుర్వాసుడు చెప్పవలసినవి చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు కటిక దరిద్రుడై ఐరావతం కూడా పోయి దేవతల్ని వెంట పెట్టుకుని ఈశ్వరమంటూ చింకిగుడ్డలు కట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత దాత సప్తపో నివహాభీష్ట వరప్రదాత జగన్ నిర్మాత, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను, నా నుదుటి రాత నువ్వే రాశావు, ఆ రాత ప్రకారం నా కర్మ కాలింది. ఇప్పుడు దుర్వాసుడి యొక్క శాపానికి గురయ్యాను, స్వర్గ సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. స్వర్గంలో ఇప్పుడు కల్పవృక్షం లేదు, కామధేనువు లేదు, సింహాసనము లేదు, ధనము లేదు, అమృతం లేదు, మేమంతా పాడైపోయాం, మమ్మల్ని క్షమించు రక్షించు అనగా బ్రహ్మనవి, నీ రాత నువ్వే మార్చుకున్నావురా పిచ్చాడా, నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించు, మహాత్ములని పూజించు అని చెప్పాను వినలేదు. ధనమదాంధుడివి, పదవీ మదాంధుడివి, దానివల్ల వ్యసనాల పాలైపోయావు, చేజోత్తులారా నీ పని నువ్వు చేసుకుని తద్వారా పడి ఇతరుల మీద కొడుతావే దాన్ని. నేను నీకు విచక్షణ ఇచ్చాను, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సత్కర్మాచరణం చేయమంటే చేయలేదు. ఇప్పుడేమో ఆ తప్పు ఇతరుల మీద గంటుతున్నావు, చూచావా? సరే అయ్యింది, ఏదో అయ్యింది, ఇప్పుడు నేను ఏం చేయలేను. మనందరం కలిసి శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళదాం, ఆయన కాళ్ళే పట్టుకుందాం, ఆయనే ఏదో సలహా ఇస్తాడు అని బ్రహ్మ ఈతడిని, తక్కిన దేవతల్ని, ఋషులను వెంట పెట్టుకుని పరమ పవిత్రమైన వైకుంఠానికి వెళ్ళాడు. ఓ అత్యద్భుతమైన వైకుంఠం! ఆ వైకుంఠంలో ఏ వైపు చూసినా సుగంధ పరిమళాలు వీస్తూనే ఉన్నాయి. ఇది కాకుండా ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ ఆదిశేషుడు అలా చుట్టలు చుట్టుకుని పడుకునున్నాడు. ఆ శేషపర్యంకం మీద శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అది మరియును చారు లక్షణ లక్షితన కపాద కల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకే యూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండునయొప్పున పురుషోత్తమునిగా అంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఈ విధంగా భగవంతుడు దర్శనమిచ్చాడు. ఆయన సమస్త శుభలక్షణములతో ఉన్నాడు, అందమైన లక్షణాలు అన్నమాట. ఇక ఆ సౌందర్యాన్ని దేనితో పోల్చలేము. ముక్కెలా ఉండాలి, నడుమెలా ఉండాలి, కంఠమెలా ఉండాలి, అలా ఉన్నది. శంఖంలా నున్నగా ఉంది మెడ, విశాలంగా ఉంది వక్షస్థలం, అపూర్వమైన ఘన కిరీటం శిరస్సును పెట్టుకున్నాడు. నల్లని చెట్టు మీద, చీకటి చెట్టు మీద సూర్యుడు ఉదయించినట్టుగా ఉంది. అంటే నల్లని ఒత్తైన చుట్టూ నీలమేఘఛాయ శరీరుడైన స్వామివారి శిరస్సు మీద ఉన్న కిరీటం సూర్యుడిగా వెలిగిపోతున్నది. అనేక బాహువులతో, అనేక నేత్రములతో, అనేక పాదాలతో ఉన్నాడు ఆయన. పాదాలు, హస్తాలు, నేత్రాలు, శిరస్సులతో ఉన్నాడు ఆయన. ఈ భుజాలకి కీర్తులున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, వేళ్ళకి ఉంగరాలున్నాయి, మెడలో కౌస్తుభమణి ఉన్నది, శ్రీవత్సమనే లాంఛనం కుడివైపు ఉన్నది, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది, అపూర్వమైన పాదాలు, ఆ పాదాలన్నిటికీ గజ్జెలున్నాయి, పాదాలన్నిటికీ గజ్జెలున్నాయట, నూపురాలున్నాయి, అవి కూడా బంగారపు నూపురాలు, ఆ నూపురాలకు మువ్వలున్నాయి. స్వామివారు ఇటున్నాడు ఒకవేపుకి, ఒకవేపుకి ఒత్తిగిలి పడుకున్నవాడు వీళ్ళని చూడగానే అట్నుంచి ఇటు కదిలేట, కదలగానే ఏమైపోయింది, మొత్తం అన్ని కాళ్ళు కదిలాయి. ఇప్పుడు మనమే ఒకవేపు పడుకున్న వాళ్ళు ఇటు కదిలితే కాస్త శబ్దం రాదు, అందులో ఆడవాళ్ళు గజ్జెలు వేసుకున్న వాళ్ళు కదిలితే గ్యారంటీగా గజ్జెల శబ్దం వస్తుంది. పైగా ఇప్పుడు స్వామివారికి 1000 పాదాలు ఉన్నాయి, ఇన్ని పాదాలకి గజ్జెలు ఉండడం వల్ల ఆయన అటు నుంచి ఇటు కదలగానే మొత్తం ఆ కాళ్లకున్న నూపురములన్నీ ఒకేసారి గణగణగణగణగణమని శబ్దం చేసాయి. ఎంతో మధురమైన శబ్దం చేసేట. కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపిడి నూపురముల వాడు ఆయన. ఆయన కదలగానే ఆ పాదాలకున్న నూపురములన్నీ రవళించాయి, శబ్దం చేసాయి. ఆ మొగలు టింగ్ 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 అని మోగాయి, ఎంతో బాగా మోగాయి అనమాట. అటువంటి వాణ్ణి బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళు ఓం నమో నారాయణాయ తుభ్యన్న మహాని సేవ చేస్తూ స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రాలు అందుకుంటున్నాడు ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. ఎంతమంది మహాత్ములు ఆయన్ని సేవిస్తున్నారు. సౌందర్య ఖని, అందాల ముద్ద. ఇక ఈ ప్రపంచంలో అటువంటి సౌందర్యం మరెక్కడా మనం చూడలేము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సౌందర్యం లౌకిక సౌందర్యం, ఆయనది అలౌకిక సౌందర్యం. అందుకే దేనితోనూ పోల్చడానికి వీలు కాని సౌందర్యంతో ఉన్నాడు ఆయన. ఈ కాలి గోళ్ళు, ఒక్కొక్క గోరు కొన్ని కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. చేతిగోళ్ళు చంద్రుడి వలె మెరిసిపోతున్నాయి. సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు ముఖంగా ఆయన భాసిల్లుతున్నాడు. శ్రీ మహావిష్ణువుకి సూర్యుడు ఎప్పుడూ కుడి కన్ను, చంద్రుడు ఎడం కన్నుగా ఉంటాడు. ఇక ముఖం అగ్ని, అందుకే మనకి విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో ముఖమపి దహనః, దహనుడు అగ్నియే ఆయనకు ముఖం అన్నమాట. భూ పాదవు, భూమి ఆయనకి పాదాలు. ఇలాంటి అపూర్వమైన విశ్వరూపంతో ఉన్న స్వామిని చూచి వీళ్ళు పదే పదే నమస్కరించారు. నారాయణాయ నళినాయతలోచనాయ శ్రీవాసుదేవ భవతే నిఖిలం నమస్తే. నారాయణ, నీ కొరకు నమస్కారం. తామర పువ్వుల విశాలమైన నేత్రములు కలిగిన నీకు నమస్కారం. శ్రీ వాసుదేవ, నీకు నమస్కారం. నిన్ను కొందరు ద్వాదశాక్షరీ మంత్రంతో ఓం నమో భగవతే వాసుదేవాయని స్తుతిస్తారు. మరికొంతమంది ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రంతో ప్రసన్నం చేసుకుంటారు. కొంతమంది నామస్మరణం తెలియని వాళ్ళు వారికి తోచిన రీతిలో నిన్ను స్మరించి తరించి ముక్తిని వరిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా కొలిచినా వారికి ఆ విధంగా దర్శనమిస్తావు. ఎవరు ఏ విధమున కొలిచినా ఆ విధమైనటువంటి రూపంతో దర్శనమిస్తావు. అవ్యాజ కరుణామూర్తివి, నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా బ్రహ్మాది దేవతలు స్తుతించగా స్వామి పరవశుడై ఏం కావాలో కోరుకోండి. దుర్వాసుని శాపం వల్ల నిర్వీర్యమైపోయింది స్వర్గలోకం. ఇంద్రుడి సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆయనకి సంపదలు కావాలి, మాకు సంపదలు కావాలి. దుర్వాసుడు పెట్టిన శాపం వల్ల త్రిభువన లక్ష్మి నశించిందిట. ఏదో దుర్వాసుడు ఇంద్రుని ఒక్కడే నువ్వు దరిద్రుడైపోయి అంటే బాగుండేది, నీ త్రిలోక లక్ష్మి సముద్రం పాలైపోవాలంటే ఏమైపోయింది, అన్ని లోకాల్లో ఉన్న లక్ష్మి విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి కావాలని కానీ విష్ణువు నవ్వి, ఈ ఇంద్రుడు నాకు కూడా అపకారం చేశాడు, త్రిభువన లక్ష్మి అనగానే నా లక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవి కూడా సముద్రంలో కలిసిపోయింది, ఇప్పుడు నాకు కూడా లక్ష్మి లేదు. కాబట్టి లక్ష్మి తక్షణం రావాల్సిన అవసరం నాకు కూడా ఉంది. దిక్మాలు చేయని వాడు చేసిన పరికి ప్రపంచం అంతా స్తంభించిపోలా, చేసింది ఒక్క పేరుగా కానీ అందరం గానుగులో చెరుకులో అయిపోయాం అవునా. కాబట్టి ఒకడు తప్పు చేస్తే ప్రపంచానికి నష్టం వస్తుందన్నమాట ఇది. కాకపోతే భారతదేశం పవిత్ర దేశం కనుక ఇక్కడ ఎక్కువ చావులు రావు, ఈ దేశాన్ని ఎప్పటికీ ఎవరో నాశనం చేయలేరు. ఇది పరమ పవిత్ర వేదభూమి, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు మిగతా చోట్ల ఉన్నంత నష్టం ఇక్కడ ఉండదు, అసలు ఉండకుండా ఉండదు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది దుష్టుల వల్ల ఈ ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ ఎప్పటికీ ధర్మభూమి కనుక, కర్మభూమి కనుక, పుణ్యభూమి కనుక, వేదభూమి కనుక, నాదభూమి కనుక, ఈ భూమి మాత్రం, ఈ భరత భూమి మాత్రం ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉంటుంది. మీలాంటి పుణ్యాత్ములు నిరంతరం వచ్చి పురాణం వింటూ ఉంటే ఇక్కడ కష్టాలు ఎలా వస్తాయండి? ఎక్కడ చూసినా ఓ పక్కన నామాలు వినపడుతున్నాయి, ఓ పక్కన పురాణాలు వినపడుతూ ఉంటాయి, ధర్మకార్యాలు జరుగుతూ ఉంటాయి, ఓ పక్కన అర్చనలు జరుగుతూనే ఉంటాయి, ఓ పక్కన నిరంతర పురాణాలు జరుగుతూనే ఉంటాయి. ఇన్ని మంచి పనులు జరుగుతూ ఉంటే కష్టం రమ్మంటే ఎందుకు వస్తుంది? రాదు కదా. అందుకని ఇప్పుడు స్వామివారు ఏమన్నారు, నీ వల్ల నాకు ఇబ్బంది కలిగినా మళ్ళీ ఆ ఇబ్బందిని అధిగమించి పైకొద్దాం అందరం. దేవతలారా, ప్రస్తుతం సకలలోక లక్ష్మి సాగరంలో కలిసిపోయింది, సముద్రంలో కలిసిపోయిన లక్ష్మిని పైకి తీయాలి. అది సాధారణ కార్యం కాదు. మీరు పాల సముద్రాన్ని చిలకండి, పెరుగుని చిలకడానికి కవ్వం కావాలి, సముద్రం చిలకడానికి కొండ కావాలి. మందర పర్వతాన్ని కవ్వం చేసుకోండి, ఆ కవ్వానికి తాడుగా శివుడి మెడలో ఉన్న వాసుకిని చేసుకోండి. ఇక ఒకళ్ళు తోక, ఒకళ్ళు తలా పట్టుకుని ఆ వాసుకుని మందర పర్వతాన్ని పాల సముద్రంలో గిర్రెను తిప్పి చిలికి అందులోంచి సకల సంపదలు పొందండి. ఆ సంపదలతో పాటు లక్ష్మి కూడా వస్తుంది. కానీ పాల సముద్రం చిలకడం మీ ఒక్కరి వల్ల అవ్వదు. మీరు దేవతలు ప్రస్తుతం శాపం వల్ల బలహీనులు కూడా అయిపోయారు తిండి లేక. కాబట్టి మీరేం చేస్తారంటే మీకు సాయంగా ఇంకో పార్టీని కలుపుకోండి. ఈ రెండు పార్టీలు పొరపాటును కూడా కలవట దరిద్రం. అలాంటి రెండు పార్టీలు కలవండి. మీ దేవతలు రాక్షసులతో స్నేహం చేసుకోండి. అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు, ఆ దిక్కుమాల పార్టీ మా పార్టీ ఎలా కలుస్తుందండి బాబు, మాది పార్టీ అది డత్తీ కదా అంటే అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవాలి తప్పదు మరి, అదే రాజనీతి. ప్రస్తుతం రాక్షసులకి రాజు బలిచక్రవర్తి, అతడు ఉత్తముడు. రాక్షసులు ఎంత నీచులైనా నాయకుడు మంచివాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోండి, మీరు మేము కలిసి ఉందాం, పాలసముద్రం చిలుకుదాం, అందులోంచి వచ్చిన పదార్థాలు చెరిసగం తీసుకుందాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అయినా ఇంద్రా నీకు తెలియదు ఉంది, అందితే జుట్టు అందపోతే కాళ్ళు పట్టుకోవడం నీకు నేను నేర్పాలా, వెళ్ళి కాళ్ళు పట్టే పర్వాలేదు పో. పని అయ్యాక ఆ సంగతి తర్వాత చూద్దాం. లక్ష్మితో పాటు అమృతం కూడా పుట్టేదాకా పాలసముద్రం చిలకండి. అమృతం వస్తే మీకు మళ్ళీ ఆహారం దొరుకుతుంది, ఆయువు పెరుగుతుంది. అమృతం వచ్చేదాకా ఎన్ని కష్టాలు వచ్చినా సముద్ర మధనం ఆపద్దు, మీ వెంట నేను ఉంటాను పండనగానే అప్పుడు వాళ్ళంతా బయలుదేరారు. బృహస్పతిని వెంట పెట్టుకుని రాక్షసులున్న ప్రాంతానికి వచ్చారు. నర్మదా నదీ తీరంలో బలిచక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చాడు ఇంద్రుడు. ఒక్కసారి ఇంద్రుని దేవతలు చూడగానే రాక్షసులు బలి దొరికారా వీళ్ళు, బక్క చిక్కిపోయి మరీ దొరికారు, వీళ్ళ కొడబడి చంపేద్దామని ఆయుధాలు గుచ్చుకుని మీదకు దూకుతూ ఉంటే ఇంద్రుడు బలిచక్రవర్తి శరణుడు శరణ్ అన్నాడు. ఇంతలో బలిచక్రవర్తి రాక్షసుని వెనక్కి లాగి మీకు బుర్రందా లేదా, శరణు అంటే శత్రువునైనా కరుణించే జాతి మనది, అటువంటిది ఆయుధాలు లేకుండా స్నేహహస్తం చాచుకుంటూ దేవతలు మన దగ్గరకు వచ్చారు, మన శరణు కోరుతున్నారు, అటువంటి వాళ్ళని చంపకూడదు. సురలు మనకు శత్రువులైనా శరణు అన్నారు కాబట్టి శరణు అన్న వాళ్ళని రక్షించడం అసుర లక్షణం కనుక మనం వారికి అభయం ఇద్దాం కూర్చోండి అని తన వాళ్ళని అదుపులో పెట్టి ఆ తర్వాత ఇంద్రుణ్ణి ప్రేమగా దగ్గరికి ఆహ్వానించాడు. అప్పుడు ఇంద్రుడు బలిచక్రవర్తికి వినయంగా నమస్కరించి మిత్రమా సోదరా అన్నాడు. పక్కనున్న రాక్షసులు తెలవై కొత్తగా సోదరా అంటున్నాడు వీడు, ఇదివరకు ఏమైందో ఈ సోదరత్వం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు, కశ్యప ప్రజాపతి భార్యల్లో అదితి కొడుకులం మేము దేవతలం, దితి కొడుకులు మీ తాతలు అంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. ఈ విధంగా సొంత అక్క చెల్లెళ్ళ యొక్క బిడ్డలం మనం, తండ్రి ఒక్కడే కదా, పైగా నువ్వు మాకు మనవడవ్వచ్చు కాక, కానీ మీ తండ్రి విరోచనుడు, ఆయన తండ్రి ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, అందరం బంధువులం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మాకు కజిన్స్, మేము సొంత పిన్ని కొడుకులుగా అతన్ని ఎప్పుడు చూడాలి, సొంత వాళ్ళుగా చూసాం, ఏదో కాలప్రభావంతో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకున్నాం, వాళ్ళు వెధింపబడ్డారు, పాతది మర్చిపోదాం, జరిగిందేదో జరిగింది, జరగవలసింది చూద్దాం. ఇప్పుడు మనందరికీ నాయకుడు నువ్వే, మా దేవతలకి మీ రాక్షసులకి ప్రభువి ఓ బలి నువ్వే, నువ్వే బలివి బలవంతుడివి. నీకు తెలుసు దుర్వాసుడి శాపం వల్ల మా సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయాయి, నీకు సంపదలు లేవని తెలుసు, మీకు మాకు అందరికీ చావు లేని మందు కావాలి అంటే అమృతం కావాలి, ఆ అమృతం పాలసముద్రం చిరికితే బయటకు వస్తుందని విష్ణువు చెప్పాడు. కాబట్టి మనం పాలసముద్రం చిరికి అందులో నుంచి వచ్చే సంపదలు పంచుకుందాం అనగానే ఒప్పేసుకున్నాడు బలిచక్రవర్తి. రాక్షసులకు కూడా అమృతం దొరుకుతున్నారు కానీ హుషారు వచ్చేసిందండి, అవి చీకటి పడగానే కాస్త అమృతం పుచ్చుకోవడం అంటే రాక్షసులకి చాలా సరదా కదా, అందుకని అమ్మో చావు లేని ముందు మనకి దొరుకుతుందనుకున్నారు వాళ్ళు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ముందు అందరూ కలిసి ఏం చేయాలి, కవ్వాన్ని సంపాదించాలి, అందుకని గొడ్డళ్ళు గుణపాలు సోలాలు కత్తులు ఈటెలు ముద్గరాలు ఇలా ఏవి దొరికితే ఇవన్నీ పుచ్చుకుని మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. మందర పర్వతం చుట్టూత కన్నాలు చేసి తవ్వేశారు, తవ్వి దాన్ని చేత్తో ఎత్తి పట్టుకొచ్చి సముద్రంలో వెయ్యాలి. కానీ ఈరోపు ఏమైపోయింది, ఆ పర్వతం పైకి ఎత్తబోతూ ఉంటే ఆ పర్వతం వాళ్ళ మీద పడిపోయింది, అంత బరువు ఎత్తలేకపోయారనమాట, దాంతో మీద పడింది ఆ పర్వతం. కొందరికి చేతులు పచ్చడైపోయాయి, చేతులు దాని కింద ఉండిపోయాయి, కొందరి కాళ్ళు నలిగిపోయాయి, కొందరు చచ్చేపోయారు, కొందరు తలలు పగిలిపోయాయి. అప్పుడు వాళ్ళందరూ గొల్లును గోలబెట్టి ఏడ్చారట, ఏలా హరికడకేగితిమి, అసలు మనం ఎందుకు విష్ణువు దగ్గరికి వెళ్ళాం, ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి ఎందుకని సంపదల కోసం ప్రార్థించాం, ఆయన కూడా వెనక ముందు చూడకుండా మందర పర్వతాన్ని తవ్వి పాలసముద్రంలో కవ్వంగా వేసి అందులోంచి బొమ్మ సంపాదించుకోండి అన్నాడు. ఆయన మాత్రం మనకి ఎందుకు సలహా ఇవ్వాలి, మనమెంత మన బతుకెంత, ఇంతటి భయంకరమైన పర్వతమును పెకలించి పట్టుకెళ్ళి సముద్రంలో మనం వెయ్యగలమో లేదో చూడకుండా తొందరపడి ఆయన మనకి సలహా ఇచ్చాడు. ఆయనకే ఆయన బాగానే ఉన్నాడు, మనమేగా సత్యం కొందరం, కొందరు కాళ్ళు చేతులు విరిగాయి కదా అని అందరూ కుయ్యో మొర్రో అని ఏడవడం మొదలెట్టారు. ఈ ఏడుపులన్నీ వింటూ ఉండగా ఇంద్రుడు అన్నాడు, ఏడిస్తే లాభమే ఉంది, చేతులు కాళ్ళు నరిగిపోయి ఇక్కడ పడి ఉండడం కంటే ఆయన్నే ప్రార్థిద్దాం అని అందరూ నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ రక్ష రక్ష అని ప్రార్థించారన్నమాట. వెంటనే పెద్ద శబ్దం పుట్టింది ఆకాశంలో. ఏమిటా శబ్దం? గాలి దబదబదబ శబ్దంతో కొట్టుకుంటూ వచ్చిందనమాట. అనగా గరుత్మంతుడు మహావేగంగా అక్కడికి వచ్చేసాడు. స్వామి రక్షించమరగానే గరుడ వాహనం అక్కడికి వచ్చింది. అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చాను. బంగారపు కాంతి కలిగిన రెక్కలతో ఉంటాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు రెక్కలను చూస్తే వేరే బంగారం చూడక్కర్ల, బంగారమే ఆయన రెక్కలుగా మార్చారు అన్నట్టుగా ఉంటుంది. అటువంటి బంగారపు వన్నీ కలిగిన రెక్కలతో టప టప గాలి వీస్తూ ఎగురుతూ ఆయన వస్తూ ఉంటే ఆయన రెక్కలు పైకి కిందకి ఎత్తినప్పుడు పుడుతున్న గాలికి మొత్తం ప్రపంచం కదిలిపోయింది, భూమి కదిలిపోయింది, స్వర్గం కదిలిపోయింది, పాతాళం కదిలిపోయింది, కొండలు కదిలిపోయాయి, సముద్రాలు ఉప్పొంగి పైకి లేచిపోయాయి, చెట్లు సమూలముగా నేల కుప్పకూలిపోయాయి. అంటే అంత ప్రపంచాన్ని కదిలించేసిన గాలి అన్నమాట. అంత గాలితో, ఉధృతమైన గాలితో మహానుభావుడు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. అనేక క్షోణిధరేంద్రుడగుచు అంటే పర్వతాలు కూడా కంపించాయట, భూధరములు, కొండలు కూడా ఆ గాలికి అటు ఇటు ఊగిపోయి కింద పడిపోయాయి అనమాట. మహానుభావుడు ఆయన అంత వేగంగా వస్తాడు. అలా వస్తే ఈ ప్రపంచం తట్టుకుంటుందా? అందుకని అప్పుడప్పుడు మన కోసం గాలి తగ్గిస్తాడు. కానీ ఆ పూట కావాలని ఉధృతమైన వేగంతో వచ్చాడు. ఈ విధంగా కొండల్ని, గుట్టల్ని, భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చి నిలబడగానే ఆ వీపు మీద ఉన్న శ్రీమన్నారాయణుడు మానిత శ్యామాయమాన దీధితుడు, నీలమేఘఛాయా శరీరుడు, ఘన కిరీటం సరస్సును ధరించిన వాడు, చిరునవ్వు నవ్వుతూ, దేవతలారా, నా దర్శనం వల్ల మీ అందరికీ స్వాస్థ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, విరిగిపోయిన చేతులు, పగిలిపోయిన కాళ్ళు, తలలు అన్నీ సరిపోతాయి అనగానే అందరూ యథాప్రకారంగా అయిపోయారు. అంతా యథార్థంగా అయ్యాం కానండి, కొండ మేము ఎత్తలేమండి బాబాయ్, ఈ బండలతో ఉన్న కొండను మేమే ఎత్తుతామండి, మా మొహం మండ, మాకు ఈ కొండ ఎత్తే శక్తి ఎక్కడుందండి, ఇది తీసుకెళ్ళి సముద్రంలో వేసి కొండలతో కూడినటువంటి సముద్రాన్ని చిలకలేవండి అన్నారు వాడు. అప్పుడు విష్ణు, నేనుండగా మీకెందుకు భయం, వై డూ యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అన్నాడు ఆయన. అని అంటే ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. ఎడంచేత్తో అంత కొండని ఈ పూలమాల కూడా ఎత్తడం కష్టమేమో నాకు, అంతకంటే తేలిక ఎత్తట, మల్లె చెండు ఎత్తినట్టు ఎత్తాడన్నారు. అంటే చిన్న మల్లెదండ ఎత్తినంత తేలికగా ఎడంచేత్తో ఆ కొండను ఎత్తి పట్టుకున్నాడు ఆయన. అసలు ఈ దేవతలు ముందే ఆయన్ని ప్రార్థిస్తూ వదిలిపోయేది. బాగా వీపు సాపు అయితే కానీ టాపులు వేస్తే కానీ ఆయన కాడు పట్టుకోం, మనం కూడా అంతే. దుఃఖం వస్తే భగవంతుడిని పట్టుకుంటాడంట. సుఖాల్లో ఉన్నప్పుడు ఎందుకు పిలుస్తాం ఆయన్ని? అన్నీ బాగుంటే నన్ను మించిన వాళ్ళు లేడు, నేనే మొరగాడిని అనుకుంటాడనమాట. వీపు మీద రెండు దెబ్బలు తగిలినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు అప్పుడు దేవుడా నువ్వే దిక్కు అంటారు. అందుకే కబీర్దాస్ ఏమన్నాడు, దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరను ఎది కరైతో దుఃఖ కాహే హోయ్. దుఃఖం వచ్చినప్పుడు ప్రతివాడు స్మరిస్తాట భగవంతుణ్ణి, భగవంతుడా నువ్వే దిక్కంటాడు. సుఖం వస్తే పొరపాటును కూడా భగవంతుణ్ణి స్మరించడు. వారి పిచ్చాడా, సుఖంలో ఉన్నప్పుడే నిరంతరం పరమాత్మని స్మరిస్తే అసలు నీకు దుఃఖం రాదురా, ఒకవేళ వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది అని ఎప్పుడో 1000 క్రితం కబీర్దాస్ చెప్పాడు. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు కొంచెం చావు దెబ్బలు తగిన డలిగాక అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు, ఆయన వచ్చి అనుగ్రహించాడు, ఎడంచేత్తో కొండ పట్టుకుని పైకెత్తాడు. ఆ కొండని గరుడుని యొక్క వీపు మీద పెట్టాడు. నాతో పాటు పాలసముద్రం దగ్గరికి రెండని వాళ్ళని వెంట పెట్టుకుని గరుడ వాహనం మీద ఈ కొండని పట్టుకుని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి అందులో డామ్మని ఆ కొండ పారేసి, ఇక మీ పోట్లు మీరు పడండి, నేను వెళ్ళిపోతున్నాను అని అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు ఆ కొండ అందులో పడి విష్ణు వేశాడు కాబట్టి తేలింది ప్రస్తుతానికి. ఆ తదనంతరం దేవతలంతా దానవుల్ని వెంట పెట్టుకుని ఇప్పుడు కొండ వచ్చింది కవ్వంగా, సముద్రం ఎలాగో ఉంది, ఇక కవ్వానికి తాడు కావాలిగా, ఆ తాడుగా ఒక్క వాసుకే పనికొస్తాడని భగవంతుడు చెప్పాడు. ఆయన దగ్గరికి వెడదామని కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో శివుడి మెడలో ఉన్న వాసుకి నమస్కరించారు. వాసుకి, నువ్వు ఎంత గొప్పవాడి, అబ్బాబ్బా నేను మించిన వాడు ఎవరన్నా ఉన్నారా, నీ శరీరం దృఢమైనది, ఎంతెందుకు శివుడికి అందం ఎవరి వల్ల వచ్చింది, నీ వల్ల వచ్చింది, నువ్వు ఆయన మెడలో ఉండబట్టి ఆయన మెడ దగదగ వెళ్ళిపోతుంది, లేకపోతే శివుడి మెడ బోసిపోయినట్టుండేది, నువ్వు నెక్లెస్గా ఉన్నావు అయినా రెక్లెస్ లేనివాడు నువ్వు అన్నారు. ఇది విని నిజంగా బుట్లో పడ్డట్టుండే వాసుకు కూడా. శివుడి మెడకి నా వల్ల అందం వచ్చింది అనగానే, అవును సుమా, నేను శివుడి మెడలో గొలుసుగా ఉండడం వల్ల కదా ఆయన అంటే అందరికీ తెలిసింది అనుకున్నాడే. ఇలా పొగుడతారు, అవన్నీ నమ్మేయకండి. తెగ పొగిడేసి మంచిగా పనులు చేయించుకునే వాడు చాలామంది ఉంటారు. నువ్వు ఇంద్రుడివి, నువ్వు దేవుడివి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావంటే ఈ పిచ్చాడు మానవుడు అవును కాబోలు నేను దేవుడు అనుకుంటాడంటో. మనమెంత, మన మానవుల జీవితం ఎంత పొగిడినప్పుడు వినండి, కానీ అందులో ఎంత సత్యమో అది కనిపెట్టాలి. అంతేకాని అదే నిజం అనుకుని రెచ్చిపోతే దానివల్ల నొచ్చుకోవలసి వస్తుందన్నమాట. వాసుకెంతటి వాడు ముఖస్థుతికి లొంగాడు, ఇంకా సామాన్యులు లొంగడంలో తేడా ఏముంది? అందువల్ల స్థుతులకు లొంగని వాడు ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న కూడా వేశాడు వ్యాసుడు. ఇప్పుడు వాసుకి భలే పొగిడారు, నేను శివుడి మెడలో ఉండబట్టి శివుడి మెడకు కూడా అందం వచ్చిందని మీరు అన్నమాట నాకు ఆనందం కలిగింది. ఆహా, అందుకే కదా శివుడు కైలాసానికి పట్టుకొచ్చాడు నన్ను. బోలెడంతమంది పాములు ఉన్నారు, వాళ్ళందరినీ రమ్మన్నాడా, మెడలో వేసుకున్నాడా? వేసుకోలేదే, నన్నే వేసుకున్నాడు. ఈ విషయం మీరు కనిపెట్టి నన్ను స్తుతించారు కనుక నేను మీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, కోరుకోండి ఏం కావాలో అన్నాడు. మేము పాల సముద్రం చిలకాలనుకుంటున్నాం, దానికి కవ్వంగా మందర పర్వతాన్ని ఇప్పటికే సముద్రంలో వేశాం, దాని చుట్టూ తాడు కింద నువ్వు ఉపయోగపడితే అదే మాకు నువ్వు ఇచ్చే వరం. పాల సముద్రం చిలకడం వల్ల అమృతం వచ్చినప్పుడు నీకు కూడా కొంచెం పోస్తాం, నీకు కూడా కొంత భాగం ఇస్తాం అన్నారు. అసలు ముందు పొగడ్తలకలు కొంత లొంగాడు, పైగా అమృతం కూడా వస్తుంది కదా అందుకని అలాగే అన్నాడు ఆయన భవిష్యత్తు గ్రహించగా. అప్పుడు ఆయనకి దండం పెట్టి తీసుకొచ్చారు. ఆ కవ్వం చుట్టూ 3 సార్లు వాసుకిని తిప్పారు, తల ఒక వేపుకి తోక వేపుకి వచ్చింది. ఇప్పుడు ఈ కథ వెనక ఏమిటి ఇంతగా చెబుతాడేంటి హయగ్రీవుడు అంటే, ఈ తెలిస్తే కానీ అది తెలియదు మరి, అందుకని ఆయన ఏం సరదా కోసం చెప్పడు కదా. తీరా కవ్వము చుట్టూత 3 పర్యాయములు పామును చుట్టాక తోక తల ఉన్నాయి కదా, దేవతలు చాలా తెలివిన వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము తల పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి అన్నారు రాక్షసుల్ని. రాక్షసులు ఒట్టి మూర్ఖులు, కిరస్తానం గడివాళ్ళు, వాళ్ళకి బుర్ర తక్కువ పిచ్చిపోన్లు ఎక్కువ. అందుకని వాళ్ళు ఏమన్నారు తెలుసా, స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కబట్టి మధింపగా పుచ్చమేటికి తుచ్చమైనది పొండు పొండని పల్కరే. ఏమిటేమిటి, మీరేమో తలలు కొట్టుకుంటారా, మేమేమో పుచ్చం కొట్టుకోవాలా? పుచ్చం అంటే తుచ్చం, అది కాళ్ళు, తలలంటే పవిత్రమైనవి. అందుకని మమ్మల్ని రాక్షసులను అమాయకులు చేసి కాళ్ళు లాంటి తోక పట్టుకోమంటారా, చిచ్చి కాళ్ళు మీరే పట్టుకోండి, మాకే పడగలు కావాలన్నారు వాళ్ళు. అసలు దేవతలకు ఇదే కావాలి, ఈ మూర్ఖులు వీళ్ళు ఏదంటే దానికి వ్యతిరేకంగా పలుకుతారట. దానివల్ల వచ్చే నష్టం వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏం జరిగిందో తెలిసిన, పాల సముద్రం చిరుగుతున్నప్పుడు బాధ తట్టుకోలేక వాసుకి బుస్సు బుస్సు అని విషం కక్కాడు. ఆ విషం కక్కడం వల్ల తలకాయల దగ్గర ఉన్న రాక్షసులు చాలామంది చచ్చిపోయారు, తోక దగ్గర ఉన్న వాళ్ళకి ఏ నష్టం లేకుండా పోయింది. ఇది తెలుసుంటే దేవతలు వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు తలకాయ కావాలని ఇలా చేశారు, వాళ్ళు ట్రాప్లో పడ్డారు. పడగానే దేవతలు ఓకే అలాగే మీరు పడగలు పట్టుకోండి, మేము తోకే పట్టుకుంటాం, మాకు కాళ్ళు చాలు అని తోక దగ్గరకు వచ్చారు. ఇక క్షీరసాగర వదనం చేయాలి కదా, ఆ తదనంతరం ఏం జరిగిందో తెలియాలి కదా. రేపు యథాప్రకారం
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.